మనుస్మృతి దహనకాండ. అది ఒక అనూహ్యమైన అమానుష ఘాతుక కృత్యం. సమయం 1927 డిసెంబర్ 25వ తేదీ రాత్రి 9 గంటలు. స్థలం మహారాష్ట్రలో కొలాబా జిల్లా మహాద్ గ్రామం. ఒక నాటకీయ సన్నివేశం. వేల మంది గుమికూడిన బహిష్కృత హితకారిణి సంఘం ఏర్పాటు చేసిన సమావేశం. ఆ మహాసభ మనుస్మృతిని బహిరంగంగా దహనం చేయాలని నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని గంగాధర నీలకంఠ సహస్రబుద్ధి అనే ఒక సద్బ్రాహ్మణుడు కీర్తికాముడు ప్రతిపాదించాడు. దానిని రాజభోజ్, థోరట్ అను ఇద్దరు సవర్ణ హిందువులు బలపరిచారు. తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ సహస్రబుద్ధి మనుస్మృతిలో అభ్యంతరకరమైన 19 శ్లోకాలను చదివి సంచలనాత్మకమైన ఉద్రేకపూరితమైన మహోపన్యాసం చేశాడు. కరతాళధ్వనులు మిన్నుముట్టినవి, హాహాకారాలతో భూనభోంతరాళాలు దద్దరిల్లినవి. చితి పేర్చి మనుస్మృతి ప్రతిని దానిపై పెట్టి చితి ముట్టించారు. అగ్నిజ్వాలలు ఆకాశానికి ఎగశాయి. ఆ మంటల వెలుగులో అజ్ఞానము, ఆవేశము, ఆగ్రహము, పగ, ద్వేషము పెనవేసుకొని ప్రళయతాండవం చేశాయి. రాక్షసులు పుష్పవర్షం కురిపించారు. సహస్రబుద్ధి సార్థక నామధేయుడైనాడు. ఈ మహత్కార్యమంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారం జరిగింది. ఫ్రెంచి విప్లవం ప్రారంభమైనప్పుడు ఆ విప్లవ నాయకుడు పాత న్యాయశాస్త్ర గ్రంథాలను కుప్పబోసి దహనం చేశారు. స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదంతో విప్లవాన్ని దేశవ్యాప్తంగా నడిపించి పాలనా వ్యవస్థలో గొప్ప మార్పు తెచ్చి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ విప్లవం వల్ల ప్రభావితుడై భారతదేశంలో అలాంటి విప్లవాన్ని తేవాలని, సనాతన హిందూ వర్ణ వ్యవస్థను సమూలంగా కూలగొట్టాలని, కుల మత వర్ణ వివక్షత లేని ఏకైక సామాజిక వ్యవస్థను స్థాపించాలని అంబేద్కర్ కలలుగన్నాడు. పాపం ఆ కలలు ఫలించలేదు. మనుస్మృతి తగలబెడితే మార్పు రాదు. కొందరు నాస్తికవాదులు, ద్రావిడ నాయకులు భారత భాగవత గ్రంథాలను కసికొద్దీ తగలబెట్టారు. భూభ్రమణం ఆగలేదు. సూర్య చంద్ర కాలచక్ర గమనం ఆగిపోలేదు. సముద్రం స్తంభించిపోలేదు. ప్రభుత్వం పతనం కాలేదు. వైదిక బ్రహ్మ తేజస్సు ఇసుమంతైనా తగ్గలేదు. మనుస్మృతి చితిమంటలు వెంటనే చల్లారినవి. కానీ బాబాసాహెబ్ కడుపు మంట చల్లారలేదు. తరువాత కొంతకాలానికి ఆయన కొన్ని వేల మంది అనుయాయులతో బౌద్ధ మతంలో చేరాడు. బౌద్ధమతం ఏనాడో హిందూ దేశం నుంచి పలాయనం చిత్తగించింది. బౌద్ధ క్షేత్రాలన్నీ శిథిలమైపోయినవి. పలాయనమైన మతంలో చేరిన మహాత్ముడిని ఏమనాలి? పలాయనవాది అనవద్దా? ఇది చాలా శోచనీయమైన విషయం. అంబేద్కర్ నిజంగా దేశాన్ని, తన జాతిని ఉద్ధరించగలిగిన గొప్ప మేధావి. బౌద్ధంలో చేరి ఏం బావుకున్నాడు? హిందూ మతంలోనే ఉండి వర్ణ వ్యవస్థను రూపుమాపవలసింది. వర్ణరహితమైన ఒక నూతన వ్యవస్థను నిర్మించవలసింది. ఆ పని చేస్తే ఆయనను ఒక అవతార పురుషునిగా లోకం కీర్తించేది. ఆయన ఆ పని చేయలేదు. కానీ అది అంత సులభమైన పని కాదు. కుల నిర్మూలన సమితులు ఎన్నో ఏర్పడ్డాయి. అవి ఏమీ చేయలేకపోయినాయి. కులాలను ఒక చట్టంతో రూపుమాపటం సాధ్యం కాదు. ఒక మంత్రదండంతో మాయం చేయటమూ సాధ్యం కాదు. అవి పోను పోను ఇంకా పాతుకొని విస్తరించిపోతున్నాయి. రాజకీయాలను, అధికారాలను, పదవులను వాటి ప్రాతిపదిక మీదనే అంతా పంచుకుంటున్నారు. ధనబలము, కండబలము కలిసి దేశాన్ని పాలిస్తున్నాయి. ఇప్పుడు ఆనాటి సభలో సహస్రబుద్ధిగారు చదివిన అభ్యంతరకరమైన శ్లోకాలను కొంచెం సహనంతో సానుభూతితో పరిశీలించాలి. ఆయన మొదటి ప్రశ్న, బ్రాహ్మణుడు జన్మతః పృథివిలో అందరికంటే శ్రేష్ఠుడా? వేద వేదాంగ పారంగతుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అయిన తండ్రి వంశంలో పుట్టినవాడు జన్మసిద్ధంగా శ్రేష్ఠుడే. విద్వాంసుడు నాడే కాదు, నేడు కూడా సర్వశ్రేష్ఠుడే. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. మరొక ప్రశ్న, మనుధర్మశాస్త్రమును బ్రాహ్మణుడు తప్ప ఇతర వర్ణముల వారు ఇతరులకు బోధించరాదా అనేది. ఈ శాస్త్రఫలము తెలుసుకుని శ్రద్ధగా ప్రయత్నపూర్వకంగా అధ్యయనం చేయగలిగిన బ్రాహ్మణుడే దీన్ని ఇతరులకు బోధించగలడు. బ్రాహ్మణేతరులకు ఇది సాధ్యం కాదు. శూద్రులు వేదం చదవకూడదనే నియమం కూడా ఉన్నది. దీనికి కారణం అందరికీ తెలియటం మంచిది. వేదాలకు శబ్దము స్వరము ప్రధానం. వాటికి అనంతమైన శక్తి ఉంది. మంత్రాలను రుక్కులను స్వచ్ఛంగా స్వరయుక్తంగా చదవకపోతే విపరీత పరిణామాలు కలుగుతాయి. మంత్రోహీన స్వరతో వర్ణతో వా సవాగ్వజ్రో యజమానం హీనస్తి అన్నారు. అంటే మంత్రమును స్వర వర్ణ అంటే అక్షర లోపం లేకుండా ఉచ్చరించాలి, లేకపోతే ఆ మంత్రం వాగ్వజ్రమై యజమానికి అలా పలికిన వానికి హాని కలిగిస్తుంది. అందువల్ల వేదమంత్రాలను గురుముఖత ఉచ్చారణ లోపం లేకుండా నేర్చుకోవాలి. ఇది శూద్రులకు అసాధ్యం. ఆ కారణంగా అధ్యయనం అధ్యాపనం కూడా వారికి నిషిద్ధం అన్నారు. రాజుకు ధర్మ ప్రవక్తగా యోగ్యుడైన బ్రాహ్మణుడు లభించకపోతే యోగ్యుడైన క్షత్రియుని కానీ వైశ్యుని కానీ ధర్మ ప్రవక్తగా నియమించాలి, కానీ శూద్రుని నియమించరాదు. ఎందుకు నియమించరాదు అనేది మరో ప్రశ్న. అజ్ఞాని అయిన శూద్రునికి సామాన్య ధర్మలక్షణ విశిష్ట ధర్మలక్షణ పరిజ్ఞానం ఉండదు. అందువల్ల అతడు ఆ పదవికి అనర్హుడు. 8వ అధ్యాయంలో దండనీతి వివరింపబడింది. ఇందులో చాలా బాధాకరమైన అంశములున్నాయని శూద్రుల ఆరోపణ. ఒక నేరానికి బ్రాహ్మణులకు చాలా తేలికైన శిక్ష, శూద్రులకు కఠినమైన శిక్ష నియమించారు. ఇది అన్యాయం అని వారంటారు. బ్రాహ్మణుడు సకల శాస్త్ర పారంగతుడు, ధర్మాధర్మ వివేకము ఇంద్రియ నిగ్రహము కలవాడు. సాధారణంగా తెలిసి ఏ నేరము చేయడు. ఎప్పుడైనా ఆపద్ధర్మంగా నేరం చేస్తే రాజు పూర్వాపరములు విచారించి అతనికి తేలికపాటి శిక్షణ విధించవచ్చును. శూద్రులలో కూడా ధర్మనేరతులు, పాపపుణ్య విచక్షణ జ్ఞానం కలవారు, శాంత స్వభావులు ఉన్నారు. కానీ చాలామంది విద్యాభీనులు, క్రూర స్వభావులు, పాపభీతి లేనివారు, నేర చరిత్రులు, ప్రాణం అంటే లెక్కలేని వారు ఉన్నారు. నేరం చేయటం, శిక్ష అనుభవించటం, మళ్ళీ నేరం చేయటం, ఎంతో కఠినంగా దండిస్తే గాని నిజం చెప్పకపోవటం, మానభంగాలు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు చేయటం వీరికి అలవాటైపోయింది. అలాంటి వారిని, వారి చర్యలను ఊహించే మనువు వారి కోసం ఈ శిక్షాస్మృతిని నిర్మించాడు. నేటి శిక్షాస్మృతి కూడా ఇలాంటి ప్రాతిపదిక మీదనే రూపొందించబడింది. అంతేకాని శూద్రులందరినీ ఒకే విధంగా క్రూరంగా శిక్షించారనుకోవటం సమంజసం కాదు. విజ్ఞానవంతులై ఉండి కూడా చేయకూడని నేరం చేసిన బ్రాహ్మణులకు ఇతర వర్ణాల వారి కంటే కూడా కఠినమైన దండన ఉన్నది. కొన్ని నేరాలకు తక్కువ దండన ఉన్నది. రాజు సమక్షంలో కూటసాక్ష్యం చెప్పినందుకు క్షత్రియ వైశ్య శూద్రులకు దండన విధించి దేశం నుంచి బహిష్కరించటం శిక్ష. బ్రాహ్మణులకు దండుగ లేకుండా దేశ బహిష్కారమే శిక్ష. దొంగతనము చేసిన నేరానికి సామాన్యునికి విధించిన దండనమునకు 14 ఇంతలు వైశ్యునకు, 32 ఇంతలు క్షత్రియునకు, 64 ఇంతలు లేక 100 ఇంతలు లేక 120 ఇంతలు బ్రాహ్మణుడికి విధించాలి. సామాన్యుడు చేసిన అపరాధమునకు ఒక కార్షాపణం దండనం విధిస్తే అదే అపరాధం చేసిన రాజుకు 1000 రూకలు దండనం. రాజే దానిని తనకు విధించుకొని ఆ ధనమును బ్రాహ్మణుడికి దానం చేయాలి. లేక రాజును దండించేవాడు వరుణుడు కావున ఆ ధనమును జలాధి దేవత వరుణుడు కావున జలములో పడవేయాలి. ధర్మవేత్త అయిన రాజు న్యాయ నిర్ణయంలో మనుస్మృతిని అనుసరించిన ముందుగా సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణాది వర్ణ ధర్మములను, జానపద ధర్మములను, వ్యాపార ధర్మములను, కుల ధర్మములను కూడా సమీక్షించి స్వధర్మమును ప్రతిపాదించాలి అని మనం శాసించాడు. అంటే శాస్త్రం కంటే సంప్రదాయం బలమైనదని మన అభిప్రాయం. ఈనాటి న్యాయ విచారణలో కూడా ఇదే ధర్మాన్ని అనుసరిస్తున్నారు. మను స్త్రీలను కఠినంగా శిక్షించమని చెప్పాడని ఒక దురభిప్రాయం ఉన్నది. ఆబూ అబ్రహాం అనే ఒక క్రిస్టియన్ పత్రిక రచయిత ది సిన్స్ ఆఫ్ అవర్ సెయింట్స్ అనే శీర్షిక క్రింద డెక్కన్ క్రానికల్లో పబ్లిష్ అయినటువంటి ఒక వ్యాసంలో మను స్త్రీలను చాలా ఆటవికంగా క్రూరంగా చూశాడు, కొరడాతో కొట్టమన్నాడు, శూద్రులను బ్రాహ్మణులకు శుశ్రూష చేయమన్నాడు. ఆ మనువును మన ఆలోచన పథం నుంచి పూర్తిగా తీసిపారేయాలి అన్నాడు. పాపం ఆయన ఇటీవలనే ప్రభు సన్నిధిని చేరాడు. మరణాంతాని వైరాణి అని రావణ మరణానంతరం రాముడు అన్నాడు. లాటిన్లో నిల్ నిసి బోనం డి మార్టం అని ఒక సామెత ఉంది. అంటే నథింగ్ బట్ గుడ్ అబౌట్ ది డెడ్ అంటే చనిపోయిన వారిని గురించి మంచే చెప్పాలి కానీ చెడ్డగా చెప్పకూడదు అని. ఆయన క్షమించి మర్చిపోవటం మంచిది, కానీ యథార్థం ఏమిటంటే ఎంత నేరం చేసినా స్త్రీలు, బాలురు, ఉన్మత్తులు, వృద్ధులు, దరిద్రులు, రోగులు వీరిని రాజు మర్రి ఊడలు, వెదురు బెత్తము, త్రాడు మొదలగు వానితో వీపు మీద కొట్టించాలి అని మనవు చెప్పాడు. అలాగే భార్య, పుత్రుడు, సేవకుడు, తోడబుట్టినవాడు నేరం చేస్తే వారిని ఇలాగే వెదురు బెత్తంతో కానీ త్రాడుతో కానీ కొట్టాలి. ఉత్తమాంగమైన శిరస్సు మీద కొట్టకూడదు, పృష్ఠభాగంపై కొట్టాలి అని మనోహితం చెప్పాడు. నేరస్తులు ఎవరైనా శిక్ష తప్పదు కదా, స్త్రీలు కూడా నేరం చేస్తే వాళ్ళకు కూడా శిక్ష తప్పదు కదా. నేరం చేసిన స్త్రీలకు ఇంతకంటే స్వల్పమైన శిక్ష ఏముంటుంది? ఆ కాలంలో మరణశిక్ష ఉంది, కానీ కారాగార శిక్ష లేదు, ఉన్నట్టు మనం ఎక్కడా చెప్పలేదు. ఆబూ అబ్రహాం ఇంకొక దారుణమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ సరస్వతీదేవిని నగ్నంగా చిత్రించాడు. దాని మీద దేశంలో చాలా గొడవ జరిగింది. ఆ సందర్భంలో అబ్రహాం చిత్రకారుడికి తన భావాలను కళాత్మకంగా తనకు ఇష్టం వచ్చినట్లు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉన్నది. హిందూ దేవతలు నగ్నంగా ఉంటేనే అందంగా ఉంటారు, వారిని రవివర్మ మైసూరు జరీ చీరలతో అలంకరించడం అసభ్యంగా ఉంటుంది అని డెక్కన్ క్రానికల్లో వ్రాశాడు. ఇలా వ్రాసినందుకు ఆయనకు, దాన్ని ప్రచురించినందుకు క్రానికల్కు మన ప్రభుత్వం కానీ హిందూ సమాజం కానీ ఏ శిక్ష విధించలేదు. ఎవరి పాపాన వారు పోతారనుకున్నారు. ఇది మన సహనానికి పతాక ప్రతీక, పరాకాష్ఠ. మహాత్ సమావేశంలో సహస్రబుద్ధి గారు ఇంకొక వివాదాంశాన్ని లేవదీశారు. శంకరజాతి శూద్రుల్లో క్షత్రులు, ఉగ్రులు, పుక్కసులు, కలుగురులో ఉన్న ఉడుములు, ఎలుకలు, పందికొక్కులు మొదలైన వాటిని పట్టి చంపుకొని తింటారు. దిగ్వణులు తోళ్ల పనిని, వేణువులు, తప్పెటలు, డోళ్లు వాయించే వృత్తిని చేపడుతూ జీవిస్తారు. వీరంతా ఊరి బయట చెట్ల కింద పర్వత ప్రాంతాల్లో నివసిస్తారు. చండాలురు, శ్వపాకులు కూడా గ్రామం వెలుపలే ఉంటారు. వీరికి పాత్రలు లేవు, కుక్కలు గాడిదలే వీరి సంపద. శవాల మీద వస్త్రాలే వీరికి దుస్తులు. ఇనుప కడియాలే వీరికి భూషణాలు. పగిలిన కుండల్లో వీరికి భోజనం. వీరెప్పుడూ దేశద్రిమ్మరులై తిరుగుతుంటారు అని వీరిని మను సమాజంలో అధములలో అధములుగా హీనంగా చిత్రించారని మరొక అభియోగం. వీరికి దుస్థితిని ఎవరు కల్పించారు? మను కల్పించలేదు, వారే కల్పించుకున్నారు. ఈనాటికి చెంచులు, ఎరుకల, ఏనాది, దొమ్మరి జాతులు గుడిసెలు వేసుకొని నేడొక చోట రేపొక చోట ఉంటూ కుక్కలు గాడిదలను పెంచుతూ ఉడతలు, తొండలు, ఎలుకలు, పందికొక్కులను పట్టుకొని తింటూ ఊరూరా తిరుగుతుంటారు. కాటి కాపరులు శ్మశానంలోనే ఉంటున్నారు. ఇప్పటికీ శవాల మీద బట్టలు తీసుకుంటున్నారు, కుండబొచ్చెల్లో అన్నం తింటున్నారు. మను ఎప్పటివాడో, ఏనాటివాడో? మరి ఈనాటి దళిత నాయకులు వీరికి ఏం చేశారు చెప్పండి? వారిని సంస్కరించవచ్చును కదా, ఉద్ధరించవచ్చును కదా. మరి వారు ఆ పని చేయటం లేదు.